गंधर दत्त दक्षिणास्यानां चरणस्मरणम् अविद्या हरणे करणं ममास्तु सच्चरणम्। ओम गुरु ब्रह्मा गुरुर् विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतामयूखैः अहमित्येव विभावयेत् भवानी। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी। श्रीविद्यां शान्तमूर्तिं सकलगुणनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दासितेक्षणां ससरचापपाशाङ्कुशां अशेषजनमोहिनीं अरुणमाल्यभूषाम्बराम् जपाकुसुमभासुरा जपविधौ ऐंकार ह्रींकार रहस्ययुक्ता श्रींकार गूढार्ध महाविभूत्या ओंकार मर्म प्रतिपादिनीभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम्
नमो नमः श्री गुरुपादुकाभ्याम्।
अस्य श्री सौंदर्य लहरी प्रथम भागः आनंद लहरी शिवस्य त्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुम् न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि। अतस्त्वामाराध्यां हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कदमकृत पुण्य प्रभवति। तनीयां सम्पांसुं तव चरण पङ्केरुहभवम् विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान् विकलम्। वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुद्यैनं भजति भसितो धूलन विधिम्। अविद्या नामन्तस्तिमिरमीरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति। त्वमेका नैवासि प्रकटित वरा भीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छा समधिकम्। शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्य प्रणत जन सौभाग्य जननी। पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेख्येन वपुषा मुनीनामप्यन्त प्रभवति हि मोहाय महताम्। धनुः पौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरथः तदाप्येक सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपांगात्ते लब्ध्वा जगदिदमनंगो विजयते क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तनभरा परीक्षीणा मध्ये परिणत शरच्चन्द्रवदना धनुर्बाणान् पाशं शृणुमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमधितुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्ता मणिगृहे शिवाकारे मञ्चे परम शिव पर्यङ्क निलयाम् भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीम् महीं मूलाधारे कमपि मणिपुरे हुतवहम् स्थितं स्वादिष्टाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदम् सहस्रारे पद्मे सहरसि पत्या विहरसे सुधाधारा सारैश्चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय महसः अवाप्य स्वां भूमिं भुजगनिभमध्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी चतुर्भिश्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिशम्भोः नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलया त्रिरेखाभिः सार्धं तव शरणकोणा परिणता
परीयं सौन्दर्यं तुलिनगरिकन्ये तुलयुतं
कवीन्द्रा कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृत्यया यदा लोकौत्सुक्यादमरललनायान्ति मनसा तपोभिर्दुष्प्रापामपि गिरिशसायुज्य पदवी नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं तवापाङ्गा लोके पतितमनुधावन्ति सतसा गलद्वेणी बन्धाः कुचकलशविस्रस्तसिचया हतात् त्रुट्यत्काच्यो विगलितदुकूला युवतयः क्षितौ षट्पञ्चाशद्विषमधिकपञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषत्रिंशन्मनसि चतुष्टिः मयूखास्तेषामप्युपरि तव पादाम्बुजयुगम् शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटा वरत्रा सत्राणस्फटिकघटिका पुस्तककराम् सकृन्नत्वा नत्वा कभमिव सतां सन्निदधते मधुक्षीरा द्राक्षा मधुरि मधुरीणा फणितयः कवीन्द्राणां चेतः कमलवनबाला तपरुचिं भजन्ते ये सन्तः कतिचरुणामेव भवति विरिञ्चि प्रेयस्यास्तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्विदधति सतां रञ्जनममी सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वशिन्यादियाभिस्त्वां
सहजननि संचिन्तयति यः
सकर्ता काव्यानां भवति महतां भङ्गरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमलामोदमधुरैः तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः dibam sarva murvim aruni mani magnam smaratiyah bhavantyasyatrasya dvana harina shalina nayana sahurvasya vasya kati kati nagirvana ganika mukham bindum krutva kuchayuga madhastasya tadadho harardham dhyayedyo haramahishite manmadhakalam sasadhyat sankshobham nayati vanita ityati laghu trilokim apyashubhramayati ravindustanayugam kiranti mangebhya kirana nikurumbamrutarasam hruditva madhatte himakarashilamurtimivaya sasatpadam darpam shamayati shakuntadipayiva jvarapulushtam drishtva sukayati sudadharasiraya patille khatanvim tapanasasi vaishvanaramayim nishannam shannam upyaparikamalanam tavakalam mahapadmatavyam mruditamalamayena manasa mahantapasyanto dadhati paramalandarahadim
bhavanitvam dasi mayivitara drushtim sakarunam
iti stotum vanchan kadayati bhavanitvamitiyah tadaivatvam tasmai disasi nijasayujya padavim mukunda brahmendra sputa makuta nirajita padam vayarutvavanam
vapura paritruptena manasa
sharirabdham shambhora paramapi shenke hrtam abhut yade tattvadrupam sakalamarunabham trinayanam kutyaphyamanam ram kutilasasi chudalamakutam jagatsute dhata hariravati rudrakshapayate tiraskurvanne tatsvamapi vapurisastirayati sada purvasarvam tadidamanugruhnati cha sivaha tavagnyamalam vyakshadchalitayodbhru latikayoh trayanam devanam trigunajanitanam tavasive bhavet puja puja tava charanayorya virachita tadahitvatpadodvahanamanipitasya nikate sitahyete shashvanmukulitakarottam samabhuta virinchi panchatvam vrajati harirapnoti viratim
vinasham kinasho bhajati dhanado yati nidhanam vitandrim mahendrim itatirapi sammilita drushya mahasamharesmin
viharati satitvat patirasau japo jalpashilpam sakalamapi mudra virachana gati pradakshinya kramana mashanadhyahutiviti pranama samvesha sukhamakilama patpana drusha sapariya pariyayastava bhavatuya vilasitam sudhamapya swadhya pratibhaya jaramrutyu harini vipadyante vishve vidishatamakhadyadi vishadaha karalam yakshvelam kabalitavatah kalakalana nashambhostanmolam tavajananitatankamahima kiritam vairimcham pariharapurakkaitababhidaha kathore kotire skalasi jahi jambari mukutam pranamreshveteshu prasabhamupayatasya bhavanam bhavasyabhyutthane tava parijanoktir vijayate स्वदेहोद्भूताभिर्गृणिभिरणिमात्याभिरभित निषेव्ये नित्ये त्वाम् अहमिति सदा भावयति या किमाश्चर्यं तस्य त्रिनयन समृद्धिं तृणयतो महासंवर्ताग्निर्विरचयति नीराजनविधिम् चतुष्षष्ट्या तन्त्रै सकलमतिसन्धाय भुवनम् स्थितस्तत्सिद्धिप्रसव परतन्त्रै पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिल पुरुषार्धैकघटना स्वतन्त्रेतन्त्रम् क्षितितलमवापीतरदिदम् शिवशक्तिः काम क्षितिरधर विस्सीतकिरणः
स्मरोऽहं शस्यग्रस्तदनुज परामारहरयः
अमीहृल्लेकाभिसृभि अवसाने चुघटिताः भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनो निधायैके नित्ये निरवधि महाभोगरसिका भजन्ति त्वां चिन्तामणि
निबध्याक्षवलयाः
शिवाग्नौ जुह्वन्तः सुरभिघृतधारान्तिशतैः शरीरं त्वं शम्भो शशिमीरवक्षोरुहयुगम् तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषस्येषी त्वयमुपयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारथिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां न हि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं
शिवयुवति भायेन
बिभृषे तवाज्ञया चक्रस्थं तपनशशिकोटिद्युतिधरम् परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशिशुचीनाम विषये निरालोके लोके निवसति हि भालोकभुवने विशुद्धौ ते शुद्धस्फटिकविशदं व्योमजनकम् शिवं सेवे देवीमपि शिव समानव्यवसिता ययोः कान्त्या यान्त्या शशिकिरणसारूप्यसरणे विधूतान्तद्वा चकोरीव जगति समुन्मीलत् संवित् कमलमकरन्दैकरसिकम् भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम्। स्फुरणया स्फुरन्नानारत्नाभरणपरिणद्धेन्द्रधनुषम् तव श्यामं मेघं तमपि मणिपूरैकशरणम्
निषेव वर्षं तं हरमिहिरतप्तं
त्रिभुवनम् तवाधारे मूले सहसमययालास्य परया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्याम् उदयविधिमुद्दिश्य दयया सनाथाभ्यां यज्ञे जनकजननीं जगदिदम् गतैर्मा इति श्री सौन्दर्यलहरी आनन्दलहरीनाम प्रथमोऽध्यायः द्वितीयभागः गतैर्माणिक्यं त्वं गगनमणिभिः सान्द्रघटितम्
गगनमणिभिः
कीर्तयति यः सनीडे यच्छाया चूर्णशबलं चन्द्रसकलम् धनुशौनासीरं किमिति न निबध्नातिथिषणाम् धुनोतुध्वान्तं नः तुलितदलितेन्दीवरवनम् मघनस्निग्धश्लक्ष्णं चिकुरनिकुरुम्बं तव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसः वसन्त्यस्मिन् मन्ये तनोतु क्षेमं नः तव वदन सौन्दर्यलहरी परीवाह स्रोतः सरणिरिव सीमन्त सरणिः वहन्ति सिन्दूरं प्रबलकबरी भारतिमिरः द्विषां बृन्दैर्बन्दीकृतमिव नवीनार्ककिरणम् अरालैः स्वाभाव्यात् अलिकलभसश्रीभिरलकैः परीतं ते वक्त्रं परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् दशनरुचिकिञ्जिल्करुचिरे सुगन्धौ माद्यन्ते स्मरदहन चक्षुर्मधुलिहः ललाटं लावण्यद्युतिविमलमाभाति तव यत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलम् विपर्यासन्न्यासात् उभयमपि सम्भूय च मिधः सुधालेपस्यूतिः परिणमति राता हिमकरः भ्रुवौ भुग्ने किञ्चित् भुवनभयभङ्गव्यसनिनि त्वदीये नेत्राभ्यां मधुकररुचिभ्यां धृतगुणम् धनुर्मन्ये सव्येतरकरगृहीतं रतिपतेः प्रकोष्ठे मुष्टौ च स्थगयति निगूढान्तरौ मे अहस्सूते सव्यम् तव नयनमर्कात्मकतया त्रिया मां वामं ते सृजति रजनीनायकतया तृतीया ते दृष्टिः वरदलितहे माम्बुरुचिः समाधत्ते सन्ध्यां दिवसं निशयोरन्तरचरी विशाला कल्याणी स्फुटचिरयोध्या कुवलयैः कृपाधारा किमपि मधुरभोगवतिका अवन्ति दृष्टिस्ते बहुनगरविस्तारविजया ध्रुवं तत्तन्नामव्यवहरणयोग्या विजयते कवीनां सन्दर्भस्तबकमकरन्दैकरसिकं कटाक्षव्याक्षेपभ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव नरसा स्वादरतलौ असूया संसर्गात् अलिकनयनं किञ्चिदरुणम् श्रिवे शृङ्गाराद्रा पदितरजने कुत्सनपरा सरोषं गङ्गायां गिरिशचरिते विस्मयवती वहराहिभ्यो भीता सरसिरुहसौ भाग्यजयिनी सखीषुस्मेराते मयि जननि दृष्टिः सकरुणा गते कर्णाभ्यर्णं गरुतैव पक्ष्माणि दधति पुरां भेतुश्चित्तप्रसमरस विद्रावणफले इमे नेत्रे गोत्राधरपतिकुलोत्तं सकलिके तवा कर्णाकृष्ट स्मर शर विलासम कलयतः विभक्तत्रय वर्ण्यम यतिकर्तिलां जनतया विभाति त्वन्नेत्र त्रितयमिदमीशामदैते पुनः स्रष्टुं देवां द्रुहिणः हरिरुद्रानुपरतान् रजसत्त्वं बिभ्रतु तम इति गुणानां त्रयमिव पवित्री कर्तुं नः पशुपति पराधीन हृदये दवामित्रैर्नेत्रैः अरुणधवलश्यामरुचिभिः न दशोण गङ्गा तपनतनयेति ध्रुवममुम् त्रयाणां तीर्थानाम् उपनयसि सम्भेदमनघम् निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयम् याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्ञातम् जगदिदमशेषम् प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः तवापर्णे कर्णे जपनयन पैशून्यचकिता निलीयन्ते तो ये नियमतिमनीषा सफरिकाः इयं च श्रीर्बद्धच्छदपुकुटमाटं कुवलयम् जहाति प्रत्युषे निश्च विघटय्य प्रविशति रुचाद्राघी यस्यादरदलितनीलोत्पलरुचा दवीयां सन्दीनं स्वपनय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यता वने वा हर्म्ये वा समकर निपातो हिमकरः अरालं ते पाली युगलमुगराजन्यतनये न केशामाधत्ते कुसुमसरकोदण्डकुतकम् तिरश्चीनो यत्र श्रवणपदमुल्लङ्घ्य विलसन् अपाङ्गव्यासङ्गो दिशति सरसन्धानधिषणाम् स्फुरद्गण्डा भोगप्रतिफलित तातङ्कयुगलम् चतुश्चक्रम् मन्ये तव मुखमिदम् मन्मधरधम् यमारुह्य द्रुह्यत्यवनिरथमर्केन्दुचरणम् महावीरो मारः प्रमथपतये सरस्वत्या सूक्तिः अमृतलहरी कौशलहरी पिबन्त्या शर्वाणि श्रवणचुहुकाभ्यामविरलम् चमत्कारश्लाघाचलित शिरसकुण्डलगणः जनत्कारैस्तारैः प्रतिवचनमाचष्ट इव ते ॐ तत्सत् ॐ श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीपराशक्त्यै नमः सर्वेभ्यो महाभक्तेभ्यो नमः నాకంటే చాలా ముందుగా ఉన్నారు ఇవాళ వెనకాల అక్కర్లేదు అందరం కలిసి చదివేద్దామని కలిసి చదివేశారు కానీ కొంతమంది పెద్దవాళ్ళు వెనకాల కూర్చున్న వారు నాతోటి ఒక విషయం కూడా అడిగారండి ఏంటంటే అమ్మా మీరు ముందుకు చెప్పుకెళ్ళిపోతున్నారు మళ్ళీ కొంచెం కిందటి సార్ చెప్పింది కూడా కొంచెం అప్పుడప్పుడు మాకు బ్రష్ అప్ చేస్తూ ఉండండి లేకపోతే అది మర్చిపోయామండి అంటున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నారు వాళ్ళు. కానీ అది చూద్దామండి, అది మెల్లిగా మనకి టైము కలిసి వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను నేను. ఈ లోపల ఇప్పుడు ఇవాళ చూడండి, మన వాళ్ళే కలిసి చదివేశాం. మామూలుగా 60 వరకు మనం ఒకళ్ళు చెప్పాక చెప్పుకుందాం అనుకున్నాము, కానీ పర్వాలేదు, మంచిదే, అలా ముందుకెళ్ళిపోవడమే మనకు కావాలి. అయితే ఇప్పుడు మనం నిన్ననంతా మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ వరకు 42 శ్లోకాల వరకు మనకి అమ్మవారి యొక్క తత్వం చెప్పారు. అమ్మవారు తత్వం గురించి చెప్పారండి మెయిన్గా. అంటే అమ్మ శరీరం మాంసమయ శరీరం కాదు, అది మంత్రమయ శరీరం అని మనం తెలుసుకున్నాం. అంటే ఏంటి, అమ్మవారి స్థూల శరీరం గురించి చెప్పారు. మనం చూస్తున్న విగ్రహం స్థూల శరీరం అమ్మవారిది, సూక్ష్మ శరీరం అంటే మంత్రం. ఆ అధిదేవత యొక్క మంత్రం ఏదవుతుంది, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఏమనుకోకండి, ఇందులో పునరుచ్చరణ దోషం లేదు. ఎందుకంటే ఇది మన మనసుకి బాగా హత్తుకోవాలి. ఊరికిని వినేసి వెళ్ళిపోవడం బాగుంది స్వర్ణక్క అనేస్తే అయిపోలే. ఇది మనం ఏదైతే మనం చదువుకుంటున్నామో అది మన లోపల గుచ్చుకుపోవాలండి. బాబుజీ చెప్పినట్టు ఈ చెవిలోంచి విన్నది ఈ హృదయంలోకి వెళ్ళిపోవాలి. ఆ ఊస ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వెళ్ళిపోకూడదు. ఈ చెవిలోంచి విన్నది ఈ నోటితో వస్తే కూడా చాలదు, ఈ చెవితో విన్నది ఇందులోపలికి వెళ్తే అది ఉత్తమ సాధకుడు అనిపించుకుంటాడు అని మనకి బాబుజీ చెప్పినట్టు మూడు పుర్రెల కథలో ఉంది కదా. కొంచెం అది మనం స్థాయిలో పెట్టుకొని మనకి తప్పకుండా ఈ 59 శ్లోకాలు అయి తీరుతాయండి. ఎందుకంటే కిందటి 41 శ్లోకాల్లో మనం చెప్పుకున్నంత తత్వ విచారణ ఇప్పుడు చెప్పుకోబోయే వాటిలో మా రేఖకు కూడా అనుమానం వచ్చిందండి. నిన్న నన్ను అడిగింది, నన్ను అసలు నీ ప్లాన్ ఏమిటండి. నేనేం ప్లాన్ వేసుకోలేదమ్మా అన్నాను. ప్లాన్ అనేటటువంటిది భగవంతుడు, బాబుజీ ఏం పలికిస్తే అది పలుకుతాను తల్లి. కిందటిసారి నేనేం ప్లాన్ వేసుకొని చదవలేదు. అసలు సౌందర్యలహరి అనేటటువంటి దాన్ని నా జీవితంలోనే నేను చూడలేదు. అలాంటిది అమ్మ పిలిచి ఏమే చెప్పవే అన్నారు, ఆవిడే చెప్పించుకున్నారు అనుకున్నాను. ఇప్పుడు అలాగే జరుగుతుంది, మనకేం లోటు ఉండదు. 41 రోజులు, ఇవాటికి 4 రోజు అనుకుంటాను, అంతేనా? ఏకాదశి నుంచే కదా, ఏకాదశి, ద్వాదశి, ఇవాళ త్రయోదశి, 3 రోజు. అయ్యో, 3 రోజుకి చాలా అడ్వాన్స్ అయిపోయాం మనం. కనుక ఇప్పుడు ఏంటంటే 41 శ్లోకాల్లో ఇవి 4 ఎందుకు గుర్తుంచుకోమంటున్నానంటే, నాకు పర్సనల్గా బాబుజీని తలుచుకుంటూ నేను బాబుజీ మహారాజు వారిని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నాన్ని మీ ముందర ఉంచుతున్నాను. ఇప్పుడు అమ్మవారు 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 నేను అంటున్నాను అంటే అది మర్చిపోకండి, అది గురుస్వరూపమే. గురుమండల రూపిణి అయిన మహా అని అమ్మవారి నామాల్లో ఒక నామం ఉంది. అమ్మే గురువు, గురువే అమ్మ, వారిద్దరికీ అభేదమే. ఆయన ఒక రూపం దాల్చుకొచ్చి కాళీ ప్రసాదుడు అనే పేరు పెట్టుకొని ఆయన ఏంటి కాళీ మహాజపపరాయణ, లగ్న చిత్త సరోరుహ ఆయన మహా, కాళీ దర్శనానంద తన్మయ ఆయన మహా అని అన్ని చెప్పుకున్నారు. అంటే ఏమిటి, తన సృష్టిని తనే చూసి ఆనందించేసుకుంటున్నారండి అక్కడ ఆయన. అంతేగాని ఆ గుళ్ళో ఏదో ఒక కాళీమాత ఉంది, ఆ కాళీమాత ఈయన గారికి అమ్మ, ఆ అమ్మని సుగంధ ద్రవ్యాలతో పూజలు చేస్తే ఈయనకి ఇష్టం అని అనుకుంటామేమోనని ఆ స్వామివారు పదే 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 చెప్తున్నారు. ఏమనంటే, ఆ స్థూల రూపం నిజమే ఉంది, స్థూల రూపం లేదని అంటలే. అద్వైతం ఎప్పుడు కూడా ఏది లేదు అనదు, అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళడమే అద్వైత తత్వం. నా అద్వైతం రెండోది లేదంటున్నారు, కానీ అసలు లేదంటం లేదుగా, ఉన్నది ఉన్నదే. ఉంది అంటేనే భగవంతుడండి, అస్థి అంటేనే ఉండడం. అంటే ఏంటి, అస్థి, భాతి, ప్రియం, ఇవి మూడు గుర్తుపెట్టుకోండి. అస్థి అంటే ఉంది, ఏదన్నా ఉంది అంటాం, చెట్టు ఉంది అంతెందుకండి. మొన్న ఈ మధ్యన మనకి ఇక్కడికే వచ్చి శ్రీ వాసుదేవానంద స్వాముల వారు, వాసుదేవానందగిరి స్వాముల వారు ఇక్కడికి వచ్చి చెప్తున్నప్పుడు చెట్టు ఉంది. ఓకే, చెట్టు ఉంది అన్నంత వరకు కరెక్టే, నువ్వు ఉంది కనుక అక్కడ ఎవరున్నారు, అది సామాన్యం, భగవంతుడు ఉన్నాడు అక్కడ. అది మామిడి చెట్టు ఎప్పుడు నాటారు, దానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని కాయలు కాస్తాయి ఏడాదికి, ఇవన్నీ ఆరా తీసామనుకోండి ఇదంతా దానికి విశేషం అయిపోతుంది. అంటే ఏంటి మామిడి చెట్టు అన్న దానికి అంటే ఏంటి, గో బంగారం, ఇది బంగారం అన్నాం అంతవరకు బాగానే. ఇది పచ్చగా ఉండును అంటే మనం ఏం చేస్తున్నాం, దానికి విశేషణం కల్పించాం కదా, అర్థమవుతుందా. అలాగే ఇది చీర అన్నాను అనుకోండి, ఇది ఈ చీరలో రెండు రకాల రంగులున్నాయి, దీంట్లో గళ్ళున్నాయి, అడ్డగడులున్నాయి, నిలువుగడులున్నాయి, ఇవన్నీ చెప్తున్నాను అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, సామాన్యం ఏమిటక్కడ, వస్త్రం అంతే. అలాగే అస్థి, అస్థి అన్న అంత మనం రోజు ఉపయోగించుకునే భాషలో కూడా మన అమ్మాయి ఏమో అని పెళ్లి చేసి పంపించామండి, రాగానే చుట్టాలందరూ ఏమ్మా ఏమైనా విశేషమా అంటారా, అంటారా అనరా, ఏమండి ఆడవాళ్ళు చెప్పండి, ఏమ్మా విశేషమేనా, విశేషమేనా ఉందా అంటారు. అంటే ఏమిటి, నువ్వు సామాన్యమే, నీకేమైనా విశేషంగా వచ్చిందా, ఇంకోళ్ళు ఎవరన్నా పుడుతున్నారా నీలోంచి అని, విశేషం ఏమిటి అని అడుగుతున్నాం. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటండి, విశేషం అనేది కొంతసేపు ఉంటుంది కొంతసేపు అయిపోతుంది. విశేషం వస్తుంది అమ్మాయికి 9 నెలలకి అది అయిపోతుందిగా విశేషం కదా. అలాగే బంగారం అంటున్నాం, బంగారం ఎప్పటికీ ఉంటుంది, నగ చేసాము అది విశేషమైంది, ఆ నగను మళ్ళీ మనం కాల్ చేసేయచ్చు, కాల్ చేస్తే మళ్ళీ ఏమైపోతుంది, బంగారం అయిపోతుంది. అదేవిధంగా భగవంతుడు గురు మహారాజ్ అనేటటువంటి వారు, ఆ జగన్మాత అనేటటువంటిది, అది సామాన్యం మనందరిలోనూ సమంగా ఉంది. అస్థి అంటే ఉండడం, ఉంది భగవంతుడి లక్షణాలు 3, అస్థి భాతి ప్రియం. అస్థి అంటే ఉంది, భాతి ప్రకాశిస్తోంది. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు నేను చెట్టు అని చెప్పగలదా, చెప్పలేదు. మనం నేను ఫలానా అని చెప్పగలుగుతున్నానా లేదా, నేను దానిని గురించి కూడా విశ్లేషణ చేస్తున్నానా లేదా, ఈ జ్ఞానం నాకు ఇచ్చాడు దేవుడు. అందుకని ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఏమంటారు, భాతి అంటే ఏంటి, నాలో జ్ఞానం ప్రకాశిస్తోంది. అస్థి నేనున్నాను అంటే భగవంతుడు 3 గుణాల్లో 2 గుణాలు మనలో ఉన్నాయండి. మనం ఎంత కాలర్లు ఎగరేసుకోవాలి మాతాజీ అన్నట్టు, అవునా కదా. మనకి అస్థి ఉంది, భాతి ఉంది, ప్రియం. ప్రియం అంటే ఏంటి, మనం ఇంకొకళ్ళకి ప్రియం కలిగించడం, ఆ ప్రేమ కాదు, ఆ ప్రియం కాదు. ఇక్కడ ప్రియం అంటే ఏంటి, ఆ ప్రియమైనటువంటి ఏ ఆనంద స్వరూపం ఉందో ఆ ఆనందాన్ని తెలుసుకునే శక్తి మనలో ఉంది. అర్థమైందా, అర్థమవలేదా, ఆనందాన్ని భగవంతుడిని తెలుసుకునే శక్తి మనలో ఉంది, అదే ఆనందం. దీనినే ఈ అస్థి భాతి ప్రియం అంటారు, సత్తు చిత్తు ఆనందం అంటారు. ఇవినా ఒకటే అదేనా ఒకటే, పర్యాయ పదాలు కనుక. ఈ సత్తు చిత్తు ఆనందం అంటే సత్తు అంటే ఉండడం, చిత్తు అంటే జ్ఞానం, ఆనందం అంటే ఆనందం. ఆనందం అంటే సంతోషం హ్యాపీనెస్ కాదండి, సంతోషం హ్యాపీనెస్ వీటిలన్నిటికీ వ్యతిరేక పదాలు ఉన్నాయి. సంతోషానికి దుఃఖం ఉంది కదా, హ్యాపీనెస్కి సాడ్నెస్ అని ఉంది, మరి ఆనందానికో బ్లిస్ అంటాం ఇంగ్లీష్లో. దానికి ఆ పర్యాయ దానికి ఆపోజిట్ వర్డ్ అనేదే లేదు. అంటే దాన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతోంది, ఇది మారనటువంటి ఆనందం, మనకి అది తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకిచ్చాడు, మనకే ఇచ్చాడు. ఈ జరాయుజాలన్నిటిలోనూ కూడా మానవుడికే ఇచ్చారు, అందుకనే ఉత్తమోత్తమమైనటువంటిది మానవ జన్మ. ఆ మానవ జన్మ దొరకడం ఒక గొప్ప విశేషం అవుతే, అది దుర్లభం అవుతే, అది దొరికినందుకు మనకి తరించ ఒక మహాత్ముడు తరించాలనే ఒక కోరిక కలిగింది మనకి. అందుకనే ఆశ్రమాన్ని అంటిపెట్టుకొని ఉన్నాం. లేకపోతే దిక్కులేక ఇక్కడ ఏదో ఉంటున్నామని అనుకుంటున్నారా? లేదు, నిజమే దిక్కు లేదు, మన దిక్కు అంతా ఒకటే, తూర్పు దిక్కే. కానీ ఇక్కడ మనకి ఆనందం దొరుకుతుందో లేదా? ఏంటండి మరి ప్రతీది కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోతున్నాయి. ఇక్కడ బయట ప్రపంచంలో అయితే అన్నిటి కోసం వెళ్ళాలి. నిన్న మా వాడెవడు, మా ఇందిరక్క దగ్గర చేసేవాడు, వాడు వచ్చి, అమ్మ చింతపండును మిరపకాయలు అవన్నీ నేను ఇక్కడే అమ్ముతున్నానమ్మా, మీకు కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, చేసేసి నాకు తెచ్చిపెట్టేస్తాను మీకు అంటున్నాడు వాడు. అంటే చూడండి అసలు బాబూజీ మహారాజు వారి ప్రణాళిక. వారు ఒక మాట ఇచ్చారండి మనకి, ఇక్కడికి విమానాశ్రయం వస్తుందని చెప్పారు. వస్తుంది వారి మాట. ధ్రువం ధ్రువం తేషాం, ఆయన మాట పొల్లు పోదు. కనుక ఇక్కడ ఏంటంటే అస్థి భాతి ప్రియం ఈ మూడు తెలుసుకునే మూడు పాయింట్స్ మనలో ఉండడమే కాకుండా మనకి మహాపురుషుడు ఒక ఆయన దొరికాడండి. బాగా తరించేద్దామని అందరికీ కోరిక ఉంటుంది, కానీ తరింపజేసేటటువంటి వాడు ఒకడు దొరకాలిగా. ఆ తరింపజేసేటటువంటి వాడే గురుమూర్తి. ఆ గురుమూర్తి మనం ఎటువంటి కష్టం లేకుండా ఆయన ఒళ్ళో వెళ్ళి మనం పడ్డామండి, ఎంత ఆనందం అనిపిస్తుందో అది చూస్తే. ఇది మట్టుకు మనం వదులుకోకూడదు. ఉత్తమమైనది నరజన్మమురా అని మా వెంకటత్తమ్మయ్య గారు రాశారు పాట. ఇది ఇది ఒక కలుగక కలుగక కలిగింది. దీనిని వ్యర్థం చేసుకుంటే మళ్ళీ దొరకదు 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 అని పాట రాశారు వారు. కనుక అటువంటి ఆ అమ్మ 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 అంటున్నావు అంటే ఈ అమ్మ తత్వం నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకు సౌందర్య లహరి చెప్పమన్నారు అమ్మా అనుకుంటే బాబూజీని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికే ఇది చెప్పారు అని నాకు క్షణక్షణం అనిపిస్తోంది. అది మీ అందరితో పంచుకోవాలనే ఆనందంతో. లేకపోతే సౌందర్య లహరి చెప్పేంతటి పాండిత్యాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయా అండి? లేవు. పాండిత్యం ఏమిటి అసలు? సంస్కృతమే చదువుకోలేదే. మరి ఏ శక్తి అక్కడ పలికిస్తోంది అంటే ఆ శక్తే పలికిస్తోంది ఆయన చెప్పుకుంటున్నారన్నమాట. కనుక ఇప్పుడు మంత్ర అమ్మ యొక్క స్థూల రూపం మనం ఏదైతే చూసామో అది స్థూల రూపం. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న విగ్రహం స్థూలం, అది దాని ద్వారా గురుమూర్తి మనకిచ్చిన మంత్రం ఏదైతే ఉందో అది ఆ విగ్రహం యొక్క సూక్ష్మ రూపం. ఇప్పుడు ఆ విగ్రహం అన్నానంటే మీరు అవతార రాముడు విగ్రహం కాదా కృష్ణుడు విగ్రహం కాదా అనుకోండి. ఏదైనా మనకు ఒకటే, కానీ మనకి ఒక ఒక చిన్నప్పటి నుంచి ఒక ఒక్కొక్క రూపం మనకి అతుక్కుంటూ ఉంటుంది. కాబట్టి ఆ అతుక్కున్న రూపాన్నే చెప్పి ఆ నామమే ఇస్తారు గురుమూర్తి. కృష్ణ అనగానే కృష్ణుడినే చూసుకుంటాం మనం ఇలా పెట్టుకుని, రామ అనగానే ధనుర్బాణాలతో ఉన్న రాముడినే ఊహించుకుంటాం, మరి అమ్మ అనగానే అమ్మని అలాగే, మళ్ళీ కనకదుర్గా అంటే ఆవిడ ఇంకోలా చూసుకుంటాం, ఏమండి కాచాయిని అంటే ఇంకోలా చూస్తారేమో. మనకంతా ఒకటే అమ్మ అనుకోండి. అసలు చెప్తున్నా, మరి ఆంజనేయ స్వామి అంటే తోకతో ఉండాల్సిందే, మరి ఆ గణపతి అంటే తొండంతో ఉండాల్సిందే. ఈ రూపాలను బట్టి నామం వస్తుంది. కనుక ఏ నామం అయితే మనకి ఇచ్చారో గురుమూర్తి, ఆ రూపంని మనకి మంత్రం ద్వారా మన లోపలికి ప్రవేశపెడుతున్నారు. అది మంత్రం అంటే అంటే ఒక ఇంజెక్షన్ ద్వారా ఒక మన యొక్క వ్యాధిని నయం చేయడానికి ఒక డాక్టరు ఎలాగైతే ఇంజెక్షన్ ఇస్తున్నాడో గురుమూర్తి ఆయన యొక్క శక్తి చేత వారు మనకి ఈ మంత్రం అనే ఒక ఇంజెక్షను మనకిచ్చారు. ఇచ్చేసరికి అప్పుడు అదేమైంది, అది మెల్లిగా పనిచేస్తోంది. అంటే అమ్మనది ఎప్పటి రోగమో, ఏమండి వాటి రోగమా అండి ఇది, మనది ఏ రోగం? భవరోగం. భవరోగం అంటే ఎప్పటి నుంచి వచ్చిందండి? 84 లక్షల జన్మలు ఎత్తి 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 అన్ని జన్మల్లోనూ జబ్బు, ఏమండి డాక్టర్లు ఏమంటారండి, జబ్బు బాగా ముద్ర పెట్టుకొని మా దగ్గరికి వచ్చారండి. మీరు అన్ని వైద్యాలు ట్రై చేసి, ఓ హోమియోపతి, అలోపతి, యునాని, ఇంకేదో ఇంకేదో అన్నీ ట్రై చేసి చివరికి మా దగ్గరికి వచ్చారు. మేము మా దగ్గరికి వచ్చి ఇంకా పోదే ఇంకా పోదే అని అడుగుతారేంటి మీరు అలాగా అని మనం తిడతారు కూడా డాక్టర్లు, అవునా కదా? మీరు లాస్ట్ మినిట్లో వచ్చి మీరు చేసేసిన ప్రయత్నాలన్నీ చేసేసుకొని ఇప్పుడు వచ్చి మమ్మల్ని అంటే ఎలాగా, వెయిట్ చేయండి కాసేపు అని వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు. కనుక 84 లక్షల జీవరాశుల క్రితం నుంచి, 84 లక్షల జన్మల నుంచి మనం పోగేసుకుని వచ్చిన ఈ రోగం ఉంది చూసారా, ఈ రోగం వదలాలంటే ఒక్క ఇంజక్షన్తో పోతుందండి. ఇప్పుడు ఇంజక్షన్లు కొంటూ ఉంటే తెలుస్తోందండి నాకు కూడాను, బాగా డాక్టర్గా చేసినప్పుడు నేను ఎంతమందికి ఎన్ని పొడిచానో ఇప్పుడు నేనే పొడుచుకుంటున్నాను అనుకుంటుంటాను రోజు. మరి అటువంటి ఆ మనలోకి సూక్ష్మంగా గురుమూర్తి ప్రవేశపెట్టేటటువంటిది ఏది అంటే మంత్రం. అర్థమైందా? ఇప్పుడు ఈ మంత్రం, ఈ ఇంజక్షన్ పనిచేస్తోందా లేదా మనం చూడాలి. ఈ ఇంజక్షన్ పనిచేస్తుందా లేదా అంటే ఏంటి, మనకు కొద్ది కొద్దిగా మనలో మంచి లక్షణాలు, జబ్బు తగ్గుతున్న లక్షణాలు మనకు తెలుస్తుంది కదండి. నిన్నటి వరకు ఆకలి లేదు, ఇవాళ కొంచెం ఆకలి వేస్తుంది. నిన్నటి వరకు ఇక్కడ దురదలు ఎక్కువగా ఉన్నాయి, ఇవాళ దురద తగ్గింది. నిన్నటి వరకు ఈ మచ్చ బాగా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గుతుంది అని మనకి మనమే బెరీస్ వేసుకుంటూ ఉంటాం. అలాగే గురుమూర్తి ఇచ్చిన లక్ష్యార్థం అనే మహామంత్రం మనలో ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మనకి మనమే తెలుసుకుంటూ ఉండొచ్చు, నాలో ఏ మార్పు వచ్చింది, మంచి మార్పు వచ్చిందా, చెడ్డ మార్పు వచ్చిందా, ఇంకా ఎవరైనా ఏమైనా అంటూ ఉంటే నేను రియాక్షన్ వస్తుందా, రియాక్షన్ రావటం లేదా, ఇంకా ఇతరులు నేను నొప్పిస్తున్నానా, నేను నొప్పింపుని వాళ్ళు నొప్పిస్తే పోని, నేను నొప్పింపబడుతున్నానా, వాళ్ళన్నది నన్ను కాదు కదా అని, ఇలాంటి ఈ విధంగా ఇదంతా దేనికోసం, దేహం నేను అనే పెద్ద జబ్బును పెట్టుకొని వచ్చామండి. మాక పద్మావతి అన్నట్టు పెద్ద జబ్బు అది, ఆ జబ్బును వదిలించాలి గురుమూర్తి ఇప్పుడు, అది ఆయన కష్టం అంతాను. అందుకని అక్కడ ఆయన చేస్తున్నారంటే సూక్ష్మ తరంగా అంటే ఏంటి, మన కుండలిని ఇంతవరకు మనలోనే ఉందే శక్తి బయటెక్కడో లేదు, భగవంతుణ్ణి తెలుసుకునే శక్తి. నిన్ననా ఎవరో అడిగేట రేఖని, ఈ సూక్ష్మం ఏమిటి, సూక్ష్మతరం ఏంటి, సూక్ష్మతమం ఏమిటి అని, దాన్ని ఇప్పుడు చెప్పించుకుంటున్నారు బాబు. ఇవాళ నాకు అసలు టైం లేదు, నేను చాలా ఆవలింతలు కూడా వచ్చాను, నన్ను క్షమించండి, బయటకు వెళ్ళాల్సి వచ్చింది బ్యాంక్ పని, అందుకని నేను వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. అందుకని అక్కడ ఏమైందంటే ఇక్కడ మనం ఇలా ధ్యానాన్ని మనం కూర్చునేసరికి ఈ కుండలిని అనేటటువంటి ఒక శక్తి మన వెన్నుపూసలోంచి సుషుమ్న నాడి ద్వారా పైకి వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్త్ కానీ 90% ఆఫ్ పీపుల్కి ఈ కుండలిని ఏమవుతుంది, అధకుండలిని అంటే చుట్ట చుట్టుకున్న పాము తల కిందకి పెట్టుకొని పడుకుంటుంది. ఈ కుండలిని శక్తి అనేటటువంటిది ఒక తాచుపాముతో పోల్చారు. ఆ పోలిస్తే ఆ తాచుపాము చుట్ట చుట్టుకొని ఉండి ఆ తోక పైకుంది తల కిందకు. ఇప్పుడు ఏది పైకి రావాలి, తల రావాలి పైకి, తల రావాలి. తల రావాలి అంటే ఏం చేయాలి, మనం మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయాలి, మంత్రాన్ని చక్కగా జపించాలి, ఆ మంత్రం యొక్క అర్థాన్ని మననం చేయాలి. ఆ మననం చేసినటువంటి అర్థాన్ని మనం నిధిధ్యాసకి తెచ్చుకోవాలి. అంటే ఏంటి, మనం ఏదైతే వింటున్నామో గురుముఖత దానిని మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు మనలో మార్పు మనకే తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కుండలిని శక్తి అంటే అందరికీ ఒక్కలాగా ఉండదండి ఇది, అది కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు, బాబుజీ చేత నా ధ్యానపుత్రుడని పిలువబడినటువంటి ఒక మహాభక్తుడు ఉన్నాడు, ఆయన ఉత్తిని ఇలా కూర్చుంటే ఇలాగ కుండలిని ఇలా 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 శక్తి ఒక కరెంటు పాస్ అవుతున్నట్టుగా వారికి అనుభవానికి వచ్చేది. ఆ అనుభవం అంతా వారు బొమ్మలు గీసి బాబూజీ వారికి అమెరికా నుంచి పంపించేవారు. అర్థమైందండి? అంటే ఏంటి, అప్పుడు ఆయన అనేవారు, నాన్న నిన్ను చూస్తే ముద్దు పెట్టుకోవాలని ఉందిరా అనేవారు అన్నమాట. మరి అంత చక్క సాధన చేసుకుంటున్నాడు ఆ భక్తుడు, అంత ఆనందించేసేవారు అన్నమాట. అయితే అందరికీ అలా వస్తుందా, అయ్యో నాకు అలా రావట్లేదే అని మనం ఏడవక్కర్లేదు. ఒక్కటే గుర్తండి, మూలాధారం అనేటటువంటి మన గుదస్థానంలో ఉండేటువంటి ఆ స్థానంలో మూలాధార చక్రం ఉంటుంది. ఆ మూలాధార చక్రానికి అధిదేవత ఎవరు, విఘ్నేశ్వరుడు, వినాయకుడు. ఆ వినాయకుడిని మనం గట్టిగా ప్రార్థిస్తే, ఎందుకంటే ఈ అధకుండలిని అంటే వేరే ఏం లేదు, ఈ కుండలిని కింద విషయాదుల వైపుకు వెళ్ళిపోతుందన్నమాట. కింద నుండి అవయవాలు ఏమిటి మనకి, పాయ ఉపస్థులు కదా. పాయవింద్రియం అంటే ఏమిటి, ఉపస్థేంద్రియం అంటే, ఉపస్థ అంటే జనన్ పిల్లలు పుట్టే జననేంద్రియం. పాయవింద్రియం అంటే మలమూత్రాలు వెళ్ళే ఇంద్రియం. మరి ఈ ఇంద్రియాలు రెండు అధోముఖంగా ఉన్నాయిగా, ముఖ్యంగా ఉపస్థ అనేటటువంటి ఇంద్రియం అది కింద వైపు చూస్తోంది కాబట్టి మనకి విషయాదుల మీద ఇంత భ్రాంతి, భ్రమ, ఇష్టము. ప్రతిదాన్ని చూసి ఆశిస్తున్నాం, ప్రతిదాన్ని విన్న దానిని ఆకర్షించబడిపోతున్నాం, కళ్ళతో చూస్తున్న దానిని కావాలని కోరుకుంటున్నాం. ఇవన్నీనే ఇదే అధక్కుండలిని అంటే, ఇంతకంటే ఇదేం లేదు. ఇప్పుడు మనకి మెల్లిమెల్లిగా ఈ చీరల మీద, ఈ సెల్ ఫోన్ల మీద, ఈ సినిమాల మీద, ఈ నవళ్ళ మీద, మన పూర్వాశ్రమంలో ఉన్నటువంటి విషయాదుల మీద, వాటిలన్నిటి మీద మనకి ఒక చాట్ విరక్తి వస్తోందా లేదా, ఇదే మన కుండలిని పైకి లేస్తున్న దానికి నిదర్శనం. ఇంతకంటే మనకేమి ఆ మహాభక్తుల్లాగా ఇలా ఇలా వెళ్ళిపోకల, అలా అలా వెళ్ళిపోదు, అలా వెళ్ళదు. 99%కి అలా వెళ్ళదు. అందుకని మనలో మనమే, మనకి మన జబ్బు తగ్గుతుందా లేదా అని చూసుకునే వాళ్ళం మనమే. ఇది సూక్ష్మ తరం అంటే. అర్థమైందండి? ఎవరో అడిగేస్తా, ఇప్పుడు బాగా అర్థమవుతుందా, నిద్రపోకూడదు. సూక్ష్మ తరం అంటే ఇది. ఇంకా లోతుకెళ్తే అప్పుడేమైందండి, మనకు అసలు విషయాదులు అనేవే కనిపించవు. మనం దేని గురించి అయితే ధ్యానం చేస్తున్నామో ఆ ధ్యేయం, మన ధ్యానం చేసుకునేటటువంటి ధ్యేయ వస్తువు ఏదైతే ఉందో దానితో మనం ఐక్యమైపోవడం ఉంది చూసారా, అది సూక్ష్మతమం. అర్థమైందా? బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. అది కనుక ఇవి నాలుగు రూపాలన్నమాట. అంటే ఏంటి, స్థూల శరీరం, ఇదిగో కనిపిస్తున్న విగ్రహం. సూక్ష్మం అంటే మంత్రం. సూక్ష్మ తరం అంటే కుండలిని శక్తి ఏ విధంగా మనలో ప్రయాణం చేస్తోంది. మరి సూక్ష్మ తమం అంటే ఆ ధ్యేయ వస్తువుతో మనం ఐక్యం అయిపోవడం. అది కనుక ఇప్పుడు ఈ బేసిస్ మనకు ఉండాలి. ఈ ఫౌండేషన్ గట్టిగా ఉంటే మనకి గురుమూర్తిని మనం అర్థం చేసుకోవడం కాదు, మనం ఎవరో మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం, గురుమూర్తికి ఆనందం కలిగజేసిన వాళ్ళం అవుతాం. ఆ ఆనందం మనం పొందుతాం. అస్థి భాతి ఉన్న మనకి ప్రియం కూడా తోడవుతే ఇంకెంత హాయిగా ఉంటుందండి. సత్తు చిత్తు మన దగ్గరే ఉన్నాయి, ఆనందం కూడా మన సొత్తు అయిపోతే ఇంకా బాబుజీ ఏమనేవారు, ఆహా ఇదే కదా బ్రహ్మ జ్ఞానికి ఒకదానిపైన ఆశ అని చెప్పి. మరి ఇది ఇలా ఉండగా ఈ నాలుగు విషయాల గురించి చాలా విపులంగా 41 శ్లోకాల్లో చెప్పారు. ఈ నాలుగే కాకుండా ఇంకో మూడు విషయాలు కూడా చెప్పారు. అది ఏమిటి అంటే మంత్రం, యంత్రం, తంత్రం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఇక్కడ మంత్రం ఉంది, యంత్రం ఉంది, మనకి శ్రీయంత్రం, శ్రీచక్రం ఉంది కదండి. అక్కడ మనం కూడా శ్రీచక్రానికి పూజలు చేసేస్తున్నాంగా, లక్షణామార్చనలు కోటినామార్చనలును చేస్తున్నాం కదా. మరి ఆ శ్రీచక్రం ఉంది కదా, అదే శ్రీ యంత్రం అంటే. ఇది శ్రీ విద్య, విద్యకి సంబంధించినటువంటి ఈ మూడు ఆస్పెక్ట్స్ కూడా, మంత్ర యంత్ర తంత్ర అనేటటువంటి ఈ మూడు ఒక ఉపాసనకి, శ్రీ విద్య ఉపాసనకి సంబంధించినటువంటి విషయాలు. ఎందుకంటే ఈ సౌందర్య లహరి అంతా కూడా శ్రీ విద్య ఉపాసనే. అర్థమైందండి. ఇప్పుడు ఈ మంత్రం అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం, యంత్రం అంటే మనం అక్కడ పెట్టుకుంటున్నాం కదా, ఆ శ్రీచక్రం కానీ ఆ రేకు మీద ఒక మా యంత్రం వేసి దాని మీద బీజాక్షరాలు అవన్నీ ఉంటాయి కదా, అది యంత్రం. తంత్రం అంటే ఏంటి, మనం చేస్తున్న పూజా విధానం, ఆ విధానమే యంత్రం. ఇప్పుడు ఇందులో కష్టమే ఉందండి అర్థం చేసుకోవడానికి. మంత్రంతోనే కదా మనం పూజ చేస్తున్నాము, పూజ చేసిన పూజేమో తంత్రం అయింది, చెప్తున్నవేమో మంత్రం అయింది, అక్కడ పెట్టుకొని దేనికోతే పూజ చేస్తున్నామో అక్కడ యంత్రం అయింది. ఇప్పుడు ఆ యంత్రం ఎవరి స్వరూపం అని మీరు భావించి, రేపు శ్రావణ మాసం వస్తుంది, వారానికి 2 సార్లు పూజలు చేసేస్తున్నాం అమ్మవారికి, మంగళవారాలు శుక్రవారాలను. ఎందుకు చేస్తున్నాం, అక్కడ ఏం పెట్టి చేస్తున్నాం, అమ్మవారి విగ్రహానికి చేస్తున్నావా, శ్రీచక్రార్చన చేస్తున్నావా? మీరేగా పెడతారు ఆ రేకులు, రేకులకు పూజ చేస్తున్నావు అనే భావన ఉంటుందా అండి మీకు, రేకులకు పూజ చేస్తున్నావు అనుకుంటున్నారా? లేదు, అవేవో పంచలోహాలతో చేసినటువంటి గోపురాలకు చేస్తున్నావు అనుకుంటున్నారా? కాదే. మరి అది రహస్యం. ఈ రహస్యాన్ని మనకి బోధించడానికి వచ్చినటువంటి వారు ఎవరు అంటే, సామాన్యులైనటువంటి వాళ్ళు కాదు, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. వారు ఈ శ్రీచక్రార్చన శ్రీ విద్యకి వారు పెద్దపీట వేసి, వారు ఈ శ్రీచక్రాలని అన్నిటినీ కూడా చక్కగా మనం కొలుచుకునేటట్టుగా సౌమ్యమూర్తులుగా ఆయన ప్రతి చోటకి వెళ్ళి స్థాపన చేశారు, శ్రీచక్ర స్థాపన చేశారు. అంటే ఏంటంటే, ఆ స్థాపన సరిగ్గా చెయ్యక కొన్ని చోట్ల అసుర శక్తులు విజృంభించి, ముఖ్యంగా మన కాంచీపురంలోనే ఆ మధుర మీనాక్షి మధురైలో, ఆవిడ సాయంకాలం అయ్యేసరికి క్షుద్రశక్తులు ఆవిడలోంచి బయటకు వచ్చేసి ఆ పాండ్యదేశంలో మొత్తం అంతా అందరినీ కనిపించిన వాళ్ళని తినేయడం మొదలుపెట్టేవిట. మరి అమ్మవారిలో చెడ్డ దుష్టశక్తులు ఉన్నాయి, మంచి శక్తులు ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. మరి ఆ దుష్టశక్తులు, ఆ రక్తబీజుడిని వాళ్ళని చంపడానికి ఆవిడ ఎలా వచ్చింది, సౌమ్యంగా వచ్చిందా? లేదే. ఆవిడ కూడా వాళ్ళు ఎలా ఉంటే, వాడు నీకేం రా, నీకేమైనా నేను తీసిపోతానా అని ఆవిడ ఇంకా భయంకర రూపం దాల్చి, నువ్వేదో ఒక రక్తం చుక్క కింద పడితే నువ్వు ఇంకో రక్తబీజుడు పుడతాడు, అందుకని నా సైన్యానికి లెక్కలేదని నువ్వు అనుకుంటున్నామో, ఒరే పిచ్చి వెధవా, నేనెవరిని అనుకున్నావు, అసలు నీకు రక్తాన్ని ఇచ్చేదే నేను రా అని ఆవిడేం చేసిందండి, తాకింది, దాచిందండి. వాడి రక్తపు చుక్క కింద పడడం ఆలస్యం నాకేసింది ఆవిడ. ఏమండి, మా చిన్నప్పుడు మాకు మా అత్తయ్య గారి ఇంట్లో ఒక ఆవిడ ఉండేదండి పక్కింట్లో, ఆవిడ ఒరే రదవా నేను కొడతాను ఇలా రారా, కొడతాను ఇలా రారా అని పిలిచారు, కొడతాను ఇలా రారా అని సౌమ్యంగా పిలిస్తే ఎవడన్నా వస్తాడండి, అల్లరి చేసిన వెధవా. అలాగే ఓ రక్తబీజుడా నువ్వు ఇల్లారా, నిన్ను నేను చంపుతాను అంటే వాడు వస్తాడా? వాడికంటే ఇంకా ఉగ్రంగా ఈవిడ తయారయ్యి వాడిని చంపడానికి వెళ్ళిందనమాట. కనుక అమ్మవారి రూపం సౌమ్య రూపం ఉంది, అల్లరి చేస్తే వెదవుప్పలు చేస్తే దండించే రూపం ఉంది. మాతాజీ చెప్పారుగా ఒకసారి, ఆవిడ పొగ కూడా పెడుతుంది, పూర్వం పెట్టేవారు ఇప్పుడు కాదులేండి. కనుక ఇది ఈ సూక్ష్మ రూపాలు, ఇక్కడే సూక్ష్మే. ఈ మంత్ర రూపంతో మనం అమ్మవారిని యంత్ర రూపంగా ఆరాధన చేస్తూ ఉన్న ప్రక్రియే తంత్రం. అర్థమైందా అండి? ఇదండి ఈ విషయంగా. అమ్మ యొక్క శరీరం మట్టుకు మాంసమయ శరీరం అనుకోకండి, అమ్మ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో బాబు అని పెట్టుకుందాం మనం. పెట్టుకుంటే మనకు అర్థం బాగా అవుతుంది. అమ్మ అన్నావు అంటే బాబే, ఇంక రెండోది లేదు, గురువే. బాబు అని ఎందుకు అంటున్నావు అంటే అది మనకి అలవాటైపోయిన పేరు కాబట్టి. అంతేకాకుండా ఇవి మూడే కాకుండా మనకి ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుడు కూడా మామూలు మాంసమయ విగ్రహం అనుకోకూడదు. అమ్మవారిది మంత్ర విగ్రహం, దేవ విగ్రహం, విశ్వ విగ్రహం. విశ్వమంతా ఆవిడే అయినప్పుడు ఆవిడది విశ్వ విగ్రహమేనా కాదా? ఏమండి అంతేనంటారా? సూర్యచంద్రులు ఆవిడికి నేత్రాలంటే ఆవిడది విశ్వ విగ్రహం లేదంటే ఏదైనా చిన్న బొమ్మ? విశ్వ విగ్రహం అది. అంతేకాకుండా స్వాత్మైవ దేవత ప్రోక్త ఇతి లలిత. లలిత అంటే ఎవరనుకుంటున్నారు? స్వాత్మైవ, నా ఆత్మే లలిత. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు లలిత ఉపాసన అంటే ఎక్కడో దూరంగా ఉందా అండి లక్ష్మమ్మ గారు? చిన్నప్పటి నుంచి చేస్తున్నారు మీరు అక్కయ్య లక్ష్మక్క. లలిత ఎక్కడుంది? లలిత దీనిలోనే ఉంది. ఆ లలితే ఆత్మస్వరూపిణి. ఏమండి ఆత్మస్వరూపిణి? స్వాత్మైవ దేవతా ప్రోక్త. కనుక ఆవిడే దేవతా స్వరూపము, ఆవిడే మరి విశ్వస్వరూపము, ఆవిడే దైవ విగ్రహము, ఆవిడే కనుక మంత్ర విగ్రహం. ఇంకా ఆవిడని మనం చెప్పక్కర్లేదు. ఈ దీంతో మనం చక్కగా ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పటి వరకు చెప్పింది ఇంత లోతైన విషయాలన్నీ 41 శ్లోకాల్లో చెప్పుకుంటే 42 శ్లోకం నుంచి 43 శ్లోకమా 42 శ్లోకం నుంచి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇవేంటంటే ఒక లైన్ వస్తాయి. ఇప్పుడు మనం ఇందాక కుండలిని శక్తి, మన కుండలిని ఊర్ధ్వముఖంగా ఉందన్నావా అధోముఖంగా ఉందన్నావా? విషయాదులు వేపే మన మనసు పరిగెడుతున్నంత సేపు అది అధోముఖంగా ఉన్నట్టుగానే కదా లెక్క. ఇప్పుడు ఆ తల కింద ఉన్న తలని పైకి తీయాలా వద్దా, పైకి వెళ్ళాలా వద్దా, పడగ పట్టాలా వద్దా స్వామివారికి, లేకపోతే తోక చూపెడతావా? తోక చూపెడితే తోక తీసి లాగి బయటపడేస్తాడు ఆయన. అందుకని మనం ఏం చేయాలంటే మన కుండలిని శక్తిని పైకి తీసుకెళ్ళాలి కదా. పైకి వస్తున్నప్పుడు మొట్టమొదటి నుంచి వచ్చేది ఏది? తల. ఏంటి తలే కదా రావాలి, తల పట్టుకొని లాగుతున్నాం. ఎక్కడి నుంచి? చిదగ్ని కుండం నుంచి, మనలోంచే. ఈ దీనికే పురాణాలు చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటే దాంట్లోని అంతరార్థం కూడా మనకు బాగా అర్థమవుతుంది. పూర్వం ఆ పరశంభు అంటే ఏంటి? పరాత్పరుడైనటువంటి ఈశ్వరుడు ఒక యాగం చేసేట ఆయన, మహాయాగం అని. ఆ యాగం తలబెట్టేట చెయ్యాలి అని. చెయ్యాలి అని తలబెట్టేసరికి అగ్నిదేవుడు వచ్చి నేను అగ్నిని వ్రాల్చనా మీకు అన్నట్ట. ఒరే నువ్వేం చేయలేవు, నువ్వు అలా కూర్చో, ఆ అగ్నిని ఏదో నేనే చేసుకుంటాను, ఇది మీరు రగిల్చేయండి, అగ్ని మట్టు కాదు అన్నట్ట. అని అప్పుడు ఏం చేశాడంటే ఆయన, ఆయన యొక్క ఈ మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ విశేషమైనటువంటి ఆ చిదగ్నిని రగులు కొలిపి గురుమూర్తి చేస్తున్నది అదే. ఇది గుర్తుంచుకోండి, పరశివుడన్నా పరమాత్మన్నా గురుదేవుడన్నా ఒకటే. ఆయన తన యొక్క మూలాధారంలో ఉన్నటువంటి ఆ చిదగ్నిని రగులు కొలిపి ఆయన మూడో నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్ని ద్వారా దానిని రగిల్చేటండి ఆయన. అంటే ఏంటన్నమాట మూడో నేత్రం అంటే ఏమిటి? మూడో నేత్రం అంటే ఏంటండి? జ్ఞాననేత్రం. జ్ఞానాగ్ని అనేటటువంటి దానిని ఆయన అక్కడ పుట్టించాడు. పుట్టించాక ఎందుకు పుట్టించాడు? ఈ దేవతలందరూ ఏడుస్తున్నారు, మాకు ఉనికి లేకుండా పోయింది, రాక్షసులు మమ్మల్ని బాధిస్తున్నారు, మమ్మల్ని చంపేస్తారు. మనలో ఉండే దేవతాశక్తులన్నీ వెళ్ళి, బాబు మమ్మల్ని మేము ఇలా బాధపడుతున్నామండి, ధ్యానం చేసుకోలేకపోతున్నామండి, మాలో అసుర శక్తులు చాలా ప్రజ్వరిల్లిపోతున్నాయండి, మమ్మల్ని అనుగ్రహించండి అంటే, అప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన తనలో ఉండేటటువంటి చిదగ్నిని వారి యొక్క జ్ఞానం అనేటటువంటి అగ్ని ద్వారా దానిని రగులు కొలిపి అక్కడ యాగం మొదలు పెట్టారు. ఆ యాగం పేరేంటి? మహాయాగం. అమరనామాల్లో ఏముందండి? మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. కనుక ఇప్పుడు అమ్మవారు చూడండి, లలిత సహస్రనామాలు అన్నీ ఇందులో వస్తాయి మనకి. అక్కడ చేస్తూ ఆయన అప్పుడు ఈ దేవతలు, ఈ సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా. అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, మీరు వెళ్ళి అందులో దూకండి అని అంటే. దూకండి అంటే వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, ఏంటి మమ్మల్ని దూకమంటున్నాడు ఈయన అని దూకేశారు. దూకేశాక అప్పుడు అందులోంచి ఎవరు వచ్చారు? చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. ఎంత ఆనందంగా ఉందో కదండి చెప్పుకుంటూ ఉంటే. ఆనందంగా లేదు ఏమండి? అందరూ అలా ఉంటున్నారు. నాకు కొంచెం మీరందరూ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ హుషారు ఇవ్వాలండి. మరీ అలాగ కోపంగా చూడకండి, నాకు భయం వేస్తుంది. మీరు అందరు నన్ను, నేను చిన్నదాన్నండి, నేను అర్థం చేసుకున్నట్టుగా మీకు చెప్తున్నాను. సౌందర్యలహరి చెప్పడానికి అసలు మనకి అసలు సౌందర్యలహరి అంటే చాలా గొప్ప కావ్యం అండి బాబు. అది ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మహాత్ములు చెప్పాలి, నా లాంటిది కాదు. కానీ బాబూజీ మహారాజు వారు ఇచ్చినటువంటి శక్తితోటి, ఆ గురుమూర్తి ఉండే ప్రేమ అభిమానం ఆనందంతో ఆయనే చెప్పించుకుంటున్నారు. కనుక మీరందరూ నన్ను కొంచెం బూస్ట్ ఇవ్వండి. బాగా చెప్పానని కాదు, మీరు నవ్వుతూ ఉండి ఆనందంగా ఉంటే నాకు అదే బూస్ట్. అటువంటి ఇక్కడ ఏమైందంటే మహా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆవిడ ఇలాగ ఉద్భవించిందండి. ఎవరు? శ్రీమాత. శ్రీమాత ఈ విధంగా ఎవరు యాగం చేస్తే ఉద్భవించిందండి? మీరు నేనునా? మనం చేసే యాగాలకి, మన పురోహితులు చేయించే యాగాలకినా అండి? కాదు, మహాశివుడు మహాశంభు, ఆయన మహారుద్రుడు, ఆయన చేసినటువంటి ఆయన యొక్క అగ్నిని మనకిచ్చి దాంట్లో మీరు దూకండి అంటే దూకాల్సిందే. ఆ దూకిన వాళ్ళని ఈ పైకి వచ్చిన అమ్మవారు ఫస్ట్ చేసిన పని ఏమిటి తెలుసా అండి? దేవకార్య సముద్యత. తన కోసం పాపం ప్రాణాలు వదిలి చచ్చిపోయారు కదండి అందరూ, అందులో పడిపోయి ఆ చిదగ్ని కుండల్లో పడిపోయి చచ్చిపోయారు కదా అందరూ. వాళ్ళందరినీ లేపు కూర్చోబెట్టేసిందండి ఆవిడ, వాళ్ళందరినీ బతికించింది. ఆయన పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఆయన పర్మిషన్ ఎందుకు? ఆయనే వీడిని ఆరాధిస్తుంటే కదా, ఆయన శక్తే. ఆయన శక్తిని ఆయనే లేపారు. లేపేసరికి ఆయనేమన్నాడు? మీరు ముందర అందులో పడి చావండి అన్నారు. అంతే చచ్చారండి. చస్తే ఈవిడేం చేసిందండి? పుట్ట వీళ్ళని బతికించేసింది. అంటే ఏంటి, మనలో ఉండే గురుమూర్తి నువ్వు పడి చావు, కామేశ్వరి చచ్చిపోయిందన్నారు ఒకసారి బాబుజీ. చచ్చిపోయిందన్నారు. ఆవిడ ఏడుస్తూ వెళ్ళింది గురువుగారి దగ్గరికి. ఏమండి ఇవాళ నన్ను కామేశ్వరి చచ్చిపోయిందన్నారండి బాబుజీ అన్న. ఎందుకే ఏడుస్తావు, కామేశ్వరి చచ్చింది అంటే కామేశ్వరి అనే పరిమితమైన నీ అహంకారం చచ్చింది అక్కడ. ఈ పరిమితమైన మనది పరిమితమైనటువంటి అహంకారం ఏది? నేను 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 అంటున్నాను చూసారా. ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్న జగన్మాతని ఇందులోనే మనం ఇరికించేసాం. ఈ విధ ఐదుగా ఐదు అడుగుల నాలుగు అంగుళాల విగ్రహంలోనో, ఆరు అడుగుల విగ్రహంలోనో, ఈ 80 కేజీల విగ్రహంలోనూ బంధించేసి నేను ఇంతే, నేను ఇంతే, నాకేమి రాదు, నాకేమి అర్థం కాదు, నేను ఇంతే అనుకుంటున్నావు. నువ్వు అంతేమిటే? నువ్వు అంతంతే 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 అంటున్నారు ఆయన. అది మనం నమ్మాలి. అది నమ్మటం లేదు కదా. పడి చావన్నారు. చావు అంటే చచ్చాం. చస్తే అప్పుడు మళ్ళీ పుట్టించవలసింది ఆయనే కదా, పుట్టించారు. ఇప్పుడు ఎలాంటి శరీరాలు వచ్చాయి మనకి? ఇప్పుడు వచ్చిన శరీరం ఏమిటిది? దివ్య శరీరం వచ్చింది మనది. జ్ఞాన శరీరం, మంత్ర శరీరం అయిపోయింది ఇప్పుడు. ఏమండి అంతటి పని చేస్తున్నారండి గురుమూర్తి. కనుక ఇక్కడ మహా భైరవ పూజిత
ఆ మహాయాగ క్రమారాధ్య. ఆ మహాయాగం ఆయన అలా చేశాక అంటే ఈ పరిమితమైన అహంకారం పోతే అపరిమితమైనటువంటి అహంకారం ఉంటుందండి, తక్కువ అహంకారం. అదేమిటంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మని. కానీ అప్పుడు అహంకారంగా పలకడు, అది ఏకమైపోయాడు కదా. ఏది సూక్ష్మ తమంలో ఏకమైపోయాను చూసారా. సూక్ష్మ తమం అంటే ఏమని చెప్పాను, అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మని, నేను బ్రహ్మని అంటే నా స్వరూపాన్ని తీసుకెళ్ళి భగవత్ స్వరూపంలో ఐక్యం చేసేసుకున్నాను అక్కడ నేను. ఇంకా అక్కడ రెండోది లేదు, ఉన్నది ఒక్కటే, అది అహం బ్రహ్మాస్మి అనేటటువంటి పక్వమైనటువంటి అహంకారం అంటారు దాన్ని. అంటే ఏంటి, పండైపోయింది, అది పండైపోయింది, ఇంకా కాయ అవ్వదు. కాయ అవుతే పండు అవుతుంది, కానీ కాయను కూడా పండుగా మార్చేయడానికి ఇప్పుడు అనేక రకమైన ఇంజక్షన్లని, పొటాషియం పెర్మాంగనేట్ క్రిస్టల్స్ ఒక పొట్లం చుట్టూ అందులో పడేస్తున్నారండి. పడేస్తే రేపు పొద్దుటికల్లా పచ్చటి మామిడి పండు పచ్చగా అయిపోతుంది పయ్యల్లోగా. కానీ అది మన ఇంటికి తెచ్చుకొని కూర్చోబెట్టగానే కుళ్ళిపోతుంది, అంతే సంగతి కదా. అవే ఇప్పుడు జరుగుతున్నది. అట్లా కాదు, ఇది న్యాచురల్గా చెట్టుకి పండాలి. అలా పండిస్తున్నారు మన జీవితాల్ని గురు మహారాజ్. కనుక మనం ఇంకా ఉందమ్మా 20 నిమిషాలు, పావు తక్కువ అవుతే చెప్పండి, ఇంకా 5 నిమిషాలు ఉందా. బాబుజీ దయ్యండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనం ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే గురుమూర్తి మన కోసం ఎంత తపన పడుతున్నారో, మనం ఎంత ఎదగాలో, మన జీవితాల్ని ఎంత బాగు చేసుకోవాలో మనకు అర్థమవుతుందండి. లేకపోతే పురాణాలు వింటున్నాం, కథలు వింటున్నాం, పూజలు చేసేస్తున్నాం, లక్ష పూజలు చేసేస్తున్నాం, చెంబులు తప్పేళాలు ఎత్తేస్తున్నాము, గుండికలు కూడా ఎత్తేయగలుగుతున్నాము, ఏం లాభం? వీటి వల్ల ఎంతవరకు మనకి అది ఏమి చేయని దానికంటే ఇదేదో. మా గురువు గారు ఒక చక్కటి సామెత అనేవారులేండి, ఉత్త దానికంటే అత్త అత్త డాష్ మంచిది అనేవారు. ఆవిడ ఉత్తదానికంటే అత్తది మంచిది. ఏ చండముండ నిశుంభాది ఖండరాయ నమః. కనుక ఆ విధంగా ఇక్కడ ఏమిటి అంటే, మనం ఈ విధంగా పండు అయిపోయిన దాన్ని ఎవ్వరూ కాయ చేయలేరు, అది బాబుజీ మాట. మనం పళ్ళు కావాలి, అది కూడానండి. ఇంకోటి అంటే చెట్టునున్న కాయ పండినట్టుగా ఇలాగ మందులేసి పండించిన కాయలు ఉంటాయి చూసారా. నేను మొన్న ఈ మధ్యనే తెలుసుకున్నాను, వాటిని మనం నీళ్ళల్లో వేసామనుకోండి అవి మునిగిపోతాయండి. నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను, ఎవరో యూట్యూబ్లో చెప్తే చెట్టున పండు కాయని మీరు నీళ్ళల్లో వేయండి ములగదు, తేలుతుంది. నిజంగా అది విశేషం అండి. కనుక చెట్టున పండు కాయి పండిన కాయి ఇందులో కూడా ఎంత ఇది ఉందో చూడండి. కాదు, ఇప్పటికిప్పటికి బాబుజీ అందించారన్న దానికి మీకు నిదర్శనం చూపెడతాను. ఇది ఏదో యథాలాపంగా వచ్చింది. కృత్రిమంగా పండించిన కాయి రంగు మారుతోంది కానీ మునిగిపోతోంది. దేంట్లో మునిగిపోతోంది? భవజలదిలో మునిగిపోతోంది, భవజలది సంసారంలో మునిగిపోతుంది. కానీ చెట్టున పండిన కాయి ఆ మోక్ష వృక్షానికి అంటి పెట్టుకొని, గురుమూర్తి అనేటటువంటి మోక్ష వృక్షానికి అంటుకొని ఉన్న కాయి అక్కడే పండితే అది మునగదే, అది ప్రపంచంలోనే ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అనే స్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ నేను బ్రహ్మనని అప్పుడు చెప్పుకోం, ఇక్కడ ఉంటాం, ప్రపంచంలో ఉంటాం, తేలుతూ ఉంటాం, మునిగిపోం. వెన్న అయిపోయాక నీళ్ళల్లో కరిగిపోదు, మజ్జిగలో కరగదు, తేలుతుంది వెన్న. ఆ వెన్ననొచ్చి ఎవరు తీసుకుంటారు? కిష్టయ్య నవనీత చోరుడు. జ్ఞానం అనే వెన్న మనం అయిపోతే అది ఎందులోనూ కలవదు నీళ్ళల్లో. మనని ఇప్పుడు ప్రపంచం అనే బజార్లో పడేసినా మనకి చెక్కు చెదరవండి. ఇదే మాతాజీ పదే పదే చెప్తున్నారు. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకొని దానిని ఆచరణలో పెట్టుకుందాం. ఈ విధంగా మన జీవితాలని పరిపూర్ణం చేసుకుందాం. ఈ ఆనందం మనం బ్రతికుండగానే అనుభవించాలి. ఇప్పుడు అనుభవించడం లేదు, ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటే ఇది ఏదైనా ఉపన్యాసంలా ఉందా మీకు, లేదంటే ఏదైనా ఒక సాహితీ చరిత్రలా ఉందా, లేదే నాకే లేదు, నాకు అసలు ఏదైనా సాహిత్యం వస్తే కదా, తెలుగు రాదు, సంస్కృతం అసలు రాదు, ఇంగ్లీష్ రానే రాదు, అది వేరే సంగతి. కనుక ఏ శక్తి అయితే మన చేత ఇక్కడ పలికిస్తోందో, ఏ శక్తి అయితే మనని అక్కడ వినేటట్టుగా చేస్తోందో, ఏ శక్తి అయితే మనలో ఆనందాన్ని కలగజేస్తోందో, ఆ శక్తి కేవలం గురుశక్తి. అదే అమ్మ, అదే గురుదేవుడు, అదే బాబు. ఈ ఇది మనసులో పెట్టుకొని ధ్యానం చేసుకొని మనం చక్కగా ముందుకెళ్దామండి. హరి ఓం తత్సత్. ఓం సహనా.